శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన రెండవ మాట. మూలవాక్యము లూకా సువార్త 23:43.
అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను అని. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మాటలలో భక్తుడైన లూకా 3 మాటలను బైబిల్లో గ్రంథం చెప్పి వచ్చినాడు. నిజానికి ప్రభు సిలువలో పలికిన మాటలు చాలానే ఉన్నాయి. మూల గ్రంథాల్లో చూసినట్లయితే అనేక మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు 7 మాటల్ని మరి సువార్తికుల ద్వారా బైబిల్లో గ్రంథం చేయడానికి అనుమతించినాడు. ఈ సిలువలో పలికిన 3 మాటలను యూకా భక్తుడు తన మరి సువార్తలో తెలుపుతూ వచ్చినాడు. శత్రువులు సైతము క్షమించగల మరి మనస్సు ఇటువంటి మరి ప్రార్థన మొదటి మాటగా మనం చూడవచ్చు. అంటే శత్రువులు సైతము క్షమించమని పలికిన ప్రార్థన మొదటి మాట అయితే, తన పాపముల పట్ల పశ్చాత్తాపడే వాళ్ళ ఆశను తృప్తిపరిచే, అలా తృప్తిపరిచే పరోపకారమే 2 మాట. పాపుల కొరకు ప్రాణం అర్పించాను అని ఆత్మను అప్పగించిన మాట హృదయం మనం చూస్తాం. లూకా సువార్త 6:27-28 మనం చూసినట్లయితే, ఏ మాటలైతే, ఏ ఆజ్ఞలైతే, ఏ సూచనలైతే ప్రజలకు వినిపించినాడో ఆచరించమని యేసుక్రీస్తు ప్రభు వారు, అంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దోషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రజలకు ఆజ్ఞాపించిన ఈ ప్రభు అవే అనుభవాల గుండా వెళుతున్నప్పుడు అవే ఆజ్ఞలను స్వచ్ఛందంగా పాటిస్తూ వచ్చినాడు, పాటించి చూపించినాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎదుగుడు అంత క్షమించి అంటూ ప్రార్థించారు. అలా ఒక కోణంలో చూస్తే తాను చెప్పిన ఆజ్ఞలన్నీ తాను కూడా ఆచరించడమే కాకుండా మరో కోణంలో చూస్తే పాత నిబంధనల్లోని ప్రవక్తలు పలికిన ప్రవచనాలను కూడా అదే సమయంలో నెరవేర్చి వచ్చిన ఉదాహరణకు మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 53:12 ప్రభువు నిర్దేశించి పలికిన ప్రవచనాన్ని మనం చూస్తాం. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయను అనే ప్రవచనాన్ని గుర్తుంచుకొని మరీ నెరవేర్చినాడు ప్రభు తండ్రి, మీరు క్షమించు అని పలికి. అలాగే యోహాను వార్తలు మనం చూస్తే 12:28 లేఖనాన్ని నెరవేరినట్లు నేను బతుకుదను చిన్నాను అని పలికినప్పుడు కూడా ఏంటి ఆ లేఖనము అని గమనిస్తే, కీర్తన కాడు చెప్తాడు 69:21 నాకు దక్తిక అయినప్పుడు అనే మాటని మనం చూస్తాం. మెట్టుకి మన భాగంలోకి వచ్చినట్లయితే 2వ మాటను గురించి ప్రస్తావించినప్పుడు ఈ మాటలో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఎందు నిమిత్తమైతే తాను భూమిపైకి వచ్చినాడో ఆ చిత్తంను సంపూర్తిగా నెరవేర్చడం ఈ మాటలోని అంతరార్థంగా మనం గమనించగలం. మొదటిది తాను వచ్చింది దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, 2వదిగా తాను వచ్చింది తాను ప్రకటించిన మాటలో విశ్వసించి ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపడి విడిచిపెట్టిన వారికి దేవుని రాజ్య వారసులుగా చేయడానికి, అంటే వారసులు అవుతారని తెలపడానికి. 3వదిగా తాను వచ్చింది తాను ప్రకటించిన ప్రతి మాట ప్రతి పలుకు కూడా నిశ్చయము, నిత్యము, ఖచ్చితము అని, అది లేఖనానుసారము అని నిరూపించడానికి. ఈ మూడు విషయాలు కూడా రెండో మాటలు జరిగాయి. ప్రాణం పోతున్న ఆ చివరి ఘడియల్లో కూడా దేవుని రాజ్యము ప్రకటించి ఒక ఆత్మను సంపాదించి ఆ రాజ్య వారసులుగా చేసుకొచ్చినట్టు అంతరార్థాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి మానవుడు లేదా దేవుని అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా తాను ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి పాటుపడాల్సిన అవసరం ఉంది అని గ్రాహ్యం అవుతుంది. దేవుని కొరకు ఆత్మలను సంపాదించి దేని రాజ్యంలో చేర్చి దేని రాజ్యాన్ని విస్తృత చేయడమే ప్రతి విశ్వాసి యొక్క లక్ష్యం అని జ్ఞాపకం చేయబడుతుంది. ఆత్మలను సంపాదించమన్నప్పుడు ప్రతి మనిషిని దేవుని బిడ్డగా చేయటం అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని దేవుని వైపు తెచ్చే ప్రయత్నం చేయాలి అని తాత్పర్యం అక్కడ చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పటికే ప్రభు కొరకు చాలా చేశాను కదా, ఇక మీరు చేయండి నా పని అయిపోయింది అని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వయసు అయిపోయింది కాటికి కాలు చేసుకున్నాం ఇంకా ఇక్కడ ఏం చేస్తాం, ఆ రోజుల్లో అయితే చేశాను కానీ ఇక చేయాలని ఇంకా చేయాలంటావా అంటూ వెనకంది వేస్తూ ఉంటారు. దానికి చెప్పాలంటే ఇక మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ప్రభు ఇక ప్రతి నిమిషంలో చనిపోతాను అని తెలిసి కూడా ఇన్ని రోజులు ప్రకటించాను కదా, ఇక నాకెందుకులే నా ఎదురుగా ఉన్న దొంగ మారితే ఎంత, మారకపోతే ఎంత, వాడు దేని రాజ్యంలోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత, నాకు వచ్చే నష్టమే ఉంది, ఇప్పటివరకు చేసేది చాలులే, ఈ బాధల్లో ఈ గాయాలతో ఈ నొప్పితో వాడిని మార్చడం అవసరం అంటావా అని ఏమాత్రం నిర్లక్ష్య పెట్టలేదు. ఆఖరి నిమిషంలో కూడా ఒక వ్యక్తిని అంటే ఒక ఆత్మను రక్షించగలిగాడు, సంపాదించగలిగాడు, రక్షించే ప్రయత్నం చేసి రక్షించాడు, అంటే ఒక ఆత్మ సంపాదించుకున్నాడు. మధ్యాహ్నం వేళ మూడు గంటల సమయాన మూడు మేకుల మధ్య రక్తం ధారలు కడుతుండగా శరీరం జరిగితే వేలాడలేక 17 గంటల నుంచి నీరు లేక దాహంతో నోరు వెళ్ళిపోతుండగా కూడా ఇంటిని పీల్చుకోవడానికి కూడా శక్తి లేనంతగా నిస్సహాయ స్థితిలో కారణం లేని దెబ్బలతోటి వేసి లేని గాయాలతోటి ఒళ్ళంతా రక్తపోతుంది ఆకాశాన్ని దీనికి మంచిగా చావు బ్రతుకుల మధ్య వేలాడుతూ కూడా చనిపోతూనైనా ఒక ఆత్మని రక్షించాలన్న ఆపత్రయం అన్ని అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అని అంతగా ఆశ కలిగి తాపత్రయపడుతున్నాడు ప్రభు. భూమి మీద ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనుసరిస్తూ ఆనందంగా సౌఖ్యంగా తిరుగుతూ ఉంటాం మన సంగతి. ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి మనం, ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం, ఎంత భారం కలిగి ఉంటున్నాం, మనలను ఎవరో తిరిగింపాల్సి వస్తుంది, సొంతంగా ఆలోచన రావాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం ఎవరు తిరిగింపారు. రేపు భవరసి మాసం మీద తీర్పు నిలబడి మనం నిలబడినప్పుడు
అన్న వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది మీ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి వాయిస్ డిస్టర్బెన్స్ ఎందుకో వస్తుంది, ఒక్కసారి మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. నేను బయట ఓపెన్ లో ఉండి మాట్లాడుతున్నారా?
లేదన్నా.
వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అన్న, మీ లైన్ క్లారిటీ లేదు, మీ వాయిస్ చాలా క్లారిటీ బాగానే ఉంది కానీ డిస్టర్బెన్స్ వస్తుంది బయట నుంచి. ఫ్యాన్ ఏమన్నా ఆపండి, లేకపోతే ఫ్యాన్ ఏమన్నా తిరుగుతుందేమో ఆపేయండి. అన్న ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, సెట్ అయింది. రైట్ రైట్
అంటే రేపు మనము ధవల సింహాసనం నడిచ తీర్పు నిమిత్తమై నీవు నేను మనం నిలబడినప్పుడు తన జీవిత దినాలను ఆ దినాలలో చేసిన క్రియలను రాసి భద్రపరిచిన ఆ గ్రంథం తీసి చదువుకున్నప్పుడు ఈ మాటలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. 12 అధ్యాయం 12 వచనంలో ఎవరైతే మన స్నేహితుడు ఉంటాడో, మన సహ ఉద్యోగి ఉంటాడో, అతడు తాము చేసిన పాపాన్ని బట్టి నరకంలోకి వెళ్లాలని తీర్పు పొందినప్పుడు మన స్నేహితుడు మన సహ ఉద్యోగి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసండి, నాకు ఇలాంటి తీర్పు ఉందని తెలుగు తండ్రి నాకెవరు చెప్పలేదు కూడా, కనీసం నాకు తిరిగే నా స్నేహితుడైనా ఈ మనిషి కూడా నాకు చెప్పలేదు చెప్పి ఉంటే ఆనాడు నేను నమ్మేవాడిని దీన్ని అంగీకరించేవాడిని అంటే మన మీద నేరం పెడితే నెపం పెడితే అంత సమాధానం ఏమై ఉంటుంది, అప్పుడు మన గత ఏమై ఉంటుంది? బైబిల్లో రాయబడ్డ మాట ఏంటో తెలుసా అండి, నీ వెనుక చర్చకి మొదటి చర్చ కంటే మరుచడ్డ భజను అంటూ వస్తుంది వాక్యంలో. అందుకే ప్రభు ప్రత్యక్షంగా మాదిరి చూపిస్తూ వచ్చినాడు చిలువలో దొంగను మార్చి అక్కడి నిమిషాల్లో కూడా ఒక ఆత్మను రక్షిస్తూ వచ్చినాడు. ఆయనను తోలి నడుచుకునే మనం కూడా అదే మాదిరిని పాటించాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితం అంటే మనం వెలిగించబడ్డామని అర్థం. ఆ వెలుగు నలుగురిని వెలిగించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, నలుగురికి వెలుగుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీపం వెలిగించి మట్టి వచ్చి మనం చూస్తాం 15 వచనంలో దీపం వెలిగించి మంచం కింద పెట్టారు కదా, దీప స్తంభము పైనే పెడతారు కదా నలుగురికి వెలిగించడానికి. ప్రభు మాదిని చూపిస్తూ వచ్చినారు, మనం జీవిస్తున్నామంటే వెలిగించబడ్డామంటే రక్షించబడ్డామంటే మనలాగా ప్రతి ఒక్కరు రక్షించబడాలి అనే తాపత్రయం కోరిక ఆశ ఆసక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ వచ్చినది 2 మాటలు ఉద్దేశించి. అలాగే ఆ మాటలో ఉన్న 2వ అర్థం మనం గమనించినట్లయితే ఈ 2వ మాట చెప్తూ ఉన్నప్పుడు 2 దొంగలు ప్రభువుకి కుడి వైపున ఎడమ వైపున ఉన్నట్లుగా మనం చూస్తాం. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 2 కూడా లోకంలోని మానవ జాతిని సూచిస్తూ ఉన్నారు. గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ 2 మధ్య ప్రభు ఉన్నారు. మద్దతు వార్తలో మనం చూస్తాం 18వ అధ్యాయం 20వ వచనంలో ఎలయనగా 2 ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందిలని చెప్పిన మాట మనకి గుర్తొస్తుంది. దానికి నిదర్శనంగా మనం ఇక్కడ చూస్తాం ఆ 2 మధ్య క్రీస్తు ప్రభు వారిని. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ 2 కూడా ప్రభువులకు దగ్గరగానే ఉన్నారు. ఆ 2 కూడా ఆ 2ని రక్షించగల రక్షకునికి దగ్గరే ఉన్నారు. ఆ 2 ఆ శిలువపై రాసిన ఆ విలాసము చదివారు కూడా. ఏంటి రాసిన శిలువపైన అంటే ఈయన యూదుల రాజు అయిన నజరుడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అంటూ రాశారు. ఆ రాసిన విలాసాన్ని ఇప్పుడు కూడా చదివారు, చూశారు కూడా. అలాగే ఆ 2 ఈయనే రక్షకుడు అని ఎరిగారు, తెలుసుకున్నారు కూడా. అలాగే ఆ 2 ఆయన ఏ పాపం చేయలేదని తెలుసు, ఆయన లోక పాపం నిమిత్తమే ప్రాణాలు అర్పిస్తున్నాడని తెలుసుకున్నారు. ఆ 2 కూడా వారి వారి పాపం నిమిత్తం శిక్ష పడింది అని తెలుసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఒకరైతే ప్రభువుని అపహాసం చేసి దూషించి హేళనగా మాట్లాడి నిర్లక్ష్యం చేసి ప్రభు ద్వారా వచ్చే రక్షణను నిత్యత్వాన్ని జీవాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఇంకొకరైతే తన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి ప్రభువును నమ్మి ఆయన శాశ్వత రాజ్యంలో చోటు కావాలని రక్షణ ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, ఆ విధంగా నడుచుకున్నాడు, పొందుకున్నాడు కూడా. ఆ 2 రక్షణకు అతి దగ్గరగానే ఉన్నారు. ఆ 2 ఆశీర్వాదానికి కూడా అతి దగ్గరగానే ఉన్నారు. ఆ 2 నిత్య రాజ్యానికి కూడా అతి సమీపంగానే ఉన్నారు. ఆ 2 జీవానికి సమీపంగా ఉన్నారు. ఆ 2 దేవునికి దగ్గరగానే ఉన్నారు. కానీ ఒకరు పరిహసించి తన జీవాన్ని పోగొట్టుకున్నాడు, మరొకరు ప్రేమించి జీవాన్ని పొందగలిగాడు. ప్రశ్న ఏంటంటే ఆ 2 మీరెవరు? అనేకులు లోకంలో ఇలాగే ఉన్నారు, వినటకు మాత్రం వింటారు కానీ ఏమాత్రం అంగీకరించరు. ఇంకో విషయం తెలుసండి, ఆ ఇద్దరు పేర్లు ఒకరు దుష్మాస్ అయితే ఒకరు చేస్తారు అని తెలుస్తుంది, ఒకరు దుష్మాస్ మరొకరు చేస్తారు అని తెలుస్తుంది. ఏర్చిల గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటే, ఒకే 3:31-32 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు, వారు నోటితో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది అంటూ మనం చదువుతాం. ఇంకా మనం మత్తయి సువార్తలో తెస్తే 13:13-15 ఇది యెషయా గ్రంథంలో మాటను ఇక్కడ ఉటంకిస్తూ రాస్తూ వస్తారు. ఏమంటే, వారి చెవులు వీటకు మందములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు, కనుక మీరు వినుటకు వీట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహించరు, చూచుట మట్టుకు చూచురు గాని ఎంత మాత్రమును తెలుసుకునరు అనే మాటను మనం చూస్తాం. ఇంకా మార్కు సువార్తలో అయితే స్పష్టంగా రాస్తూ వస్తాడు, 4:12 ఐహిక విచారముల వలన, ధన మోహము వలన, మరి ఇతరమైన ఆపేక్షల వలన వారు విన్న వాక్యమును నిష్ఫలం చేసుకుంటున్నారు అనే మాటలు మనం చూస్తాం. అనేకులకు ప్రభు తెలుసు, ప్రభుతో సహవాసం చేస్తారు, ప్రభుకి సమీపంగానే ఉంటారు, కానీ ప్రభువుని అంగీకరించరు. ఇప్పుడు కాదులే, రేపులే, ఇంకా సమయంలో పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం రావాలి అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము వాయిదా వేసిన ప్రతిసారి కూడా మనం ప్రభువుని అపహాస్యం చేస్తున్నామన్న మాటను మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకోసం, నా కోసం, మన కోసం తన ప్రాణాలు ఇచ్చిన ప్రభువును అపహాస్యం చేయడమా? ఎంత విషాదకరం! ఇలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఈ స్థితి నుండి బయటపడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. మన తప్పులు, మన పాపాలు ప్రభు ముందు ఒప్పుకుని పశ్చాత్తాపంతో మారిన మనసులు లేని వారిని వేడుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఏసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులనిగా చేయను అని మాటను మనం చూస్తాం. ఆ ప్రభువు శిలువలో వేలాడుతూ మనల్ని అడుగుతున్నాడు, నా కుమార, నా కుమారి సిద్ధమా? మన జవాబు ఏంటి? ప్రభువుని అంగీకరిస్తామా, అపహాస్యం చేస్తామా? అన్నా నాకు చాలా వరకు తెలుసున్నా ప్రభు అంటాం మనం చాలా వరకు కూడా. నిజంగా ప్రభు ప్రేమ మనకి ఏమాత్రం తెలియదు, అంతటి ప్రేమ ఆయన మనల్ని చూపిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమలో 0.0.0% ఒక్కటి ఉన్నా కానీ మనం చాలా గందులని అలాంటి ప్రేమకు ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మన కోసం ప్రాణాలకైనా తెగించలేదు ఆయన, ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. 3వ మాట మనం గమనించినట్లయితే, 3వదిగా ఈ మాటలో 3వ అర్థాన్ని మనం చూస్తాం. ఏంటి అని అంటే, పరదేశిలో ఉండు అనే మాటను మనం చూస్తాం ఇక్కడ. నిజానికి పరదేశు అనే మాట మొట్టమొదటిసారిగా ప్రభు నోటి అంటే చూస్తాం. బైబిల్లో 3 సార్లు ఈ పరదేశు అనే మాట వ్రాయబడింది. అది కూడా క్రొత్త నిబంధనలోనే వ్రాయబడింది. మొదటిసారిగా మనం చూస్తున్నాం ఇక్కడే లూకా సువార్త 23:43. అదే 2వ మారు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:3 మనం చూస్తాం. పౌలు 3వ ఆకాశానికి ఎత్తబడి వచ్చింప సిక్కింపు అనే మాటలు విన్నది పరదేశిలోనే అనే మాటలు మనం చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది రెండో అధ్యాయం 7వ వచనంలో. ఈ మూడు విషయాల్లో కూడా మూడు ఆత్మ సత్యాలు మనకి తెలియబడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తున్నంత సమయం సరిపోదు, కానీ వాక్య ప్రకారంగా చూస్తే పరదేశు ఒకసారి ఇప్పుడు మనకు కనబడుతున్న పరదేశు ప్రభు చెప్పినప్పుడు ఇది భూలోకంలో భూమి కింద అడుగు బాగా ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. గురుంజీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నప్పుడు మూడవ ఆకాశాన్ని కట్టబడ్డాను, అక్కడ పరదేశ దేవుని మాటలు విన్నాను అన్నాడు. కింద ఉన్న పరదేశు ఆకాశ మండలానికి ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది ప్రశ్న. గమనించినట్లయితే బైబిల్ని ఆధారం చేసుకుని మనం చూసినట్లయితే పత్రిక 4:8-9 స్పష్టంగా రాయబడింది ఏమనంటే, ఆయన ఆరోహణ మయ్యను అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగంలో దిగను అని అర్థం ఇస్తున్నది కదా అంటారు. అందుకే లేదా తర్వాత మనం ఇందా చదివాం 24:43 నేడు పరదేశిలో ఉండు అన్నాడు. అంటే భూమిలో 3 దినాలు భూమిలో ఉండడం అన్నాడు. ఈ 3 దినాలు భూమిలో అంటే పరదేశిలో ఉన్నదని అర్థం అవుతుంది. పరదేశు అంటే నిజానికి అర్థం ఏంటంటే అక్కడ ప్లేస్ అనేది దేవుని చేత ఏర్పరచబడిన వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలో నివసించే స్థలాన్ని పరదేశు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటలు మనం చాలా విషయాలు చాలా మన అనేక సార్లు మనం చూస్తాం బైబిల్లో కూడా. ఆ పరదేశులో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నారని మనకి చాలా సందర్భాల్లో బైబిల్ ఉటంకిస్తూ ఉంటుంది. ఆ పరదేశులకి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము 3:19-20 అక్కడ అంటాడు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అంటాడు. చెర అన్నప్పుడు అది పరదేశు అని అర్థం, అంటే ఆ చనిపోయిన ఆత్మలు అక్కడ ఉన్నాయి అని అర్థం అవుతుంది. ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగానే ప్రకటించడట. ఆ చెరలో ఆగాము మొదలుకొని అప్పటి వరకు దేవుని చిత్తంలో ఉన్న వారు ఎవరైతే చనిపోయినారో వారందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించిన వాళ్లే పరలోకానికి వెళ్తారు అనేది నియమం. అప్పటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఇది మరి ఇంకా వాళ్ళు వివరాలు కలిపి చాలా ఎక్కువ అయిపోతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అర్జునులు అంతేగాని రక్తంతో కడగబడలేదు వాళ్ళు. ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. అయితే ప్రభు భూమి అడుగున భాగానికి వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు వాళ్ళని తీసుకుని పేతులు చూస్తాం 4:6 వారికి కూడా సువార్త ప్రకటించబడను అనే మాటని మనం చూస్తాం. ప్రభు వారు వాళ్ళకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించాడట దేవుని రాజ్యం గురించి. ప్రభాపత్రం అని చూస్తాం మనం 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభువు ఎదుటకు క్రీస్తు చనిపోయాను మరలా బ్రతికాను అనే మాటలు మనం చూస్తాం. అంటే అలాగా భూమి అడుగున భాగానికి ఉన్నటువంటి చెరలోనికి వెళ్ళి అంటే పరదేశానికి వెళ్ళి అక్కడ వారికి ప్రకటించిన తర్వాత వారందరినీ తీసుకొని యశస్వి పత్రిక 4:8 స్పష్టంగా రాస్తాడు ఏమనంటే, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈయన అనుగ్రహించడం చెప్పబడినది అని మనం చూస్తాం. అక్కడ ఉన్న పరదేశిని తీసుకొని ఆయన చెరను పట్టుకొని పైకి విందాడు అనే మాటను మనం చూస్తాం. ఇదే మాట కీర్తనకారుడు 68:18 రాస్తూ అంటాడు, నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతుంది అంటూ రాస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడ పెట్టాడు అని ప్రశ్నిస్తే సమాధానంగా ఎఫ్ఐటి పత్రికలోని చూస్తాం 4:10 ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి అనే మాటను మనం చూస్తాం. మిట్టికి పరదేశిని క్రింద నుంచి ప్రభు పైకి తీసుకుని వెళ్ళి మూడో ఆకాశానికి తీసుకొచ్చినట్టుగా అని చూస్తున్నాం. ఆ వెళ్లే క్రమంలోనే మగ్ధులైన మరియకి కనిపిస్తూ వచ్చినాడు. అందుకే మరియ తనను తాకబోతుంటే అది యోహాన్ సువార్త మనం చూస్తాం 20:17 ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి పోలేదు అన్న మాటను మనం చూస్తాం. నిజానికి అదే రోజున మరియ తన ఆత్మీయ కన్నులు తెరిచి ఉంటే ప్రభు ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ చూచేది. అంత గొప్ప ధన్యత మరికి మరి ప్రభు ఇవ్వలేదు. అందుకే నన్ను ముట్టుకోవద్దమ్మా, మీరు నేను ఇంకా తల్లి వద్ద కనలేదు, దేవుని దగ్గర మహిమపరచబడలేదు అంటాడు. ఈ విషయాలని ప్రభువు ఈ రెండో మాటలో స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. పరదేశు ఉన్నది అనే మాటలు స్పష్టం చేస్తూ వచ్చినాడు. అలాగే తన మాటలు నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పరదేశిలో తాను సంపాదించుకుంటారు అని దొంగ నమ్మిన తర్వాత అతను పరదేశంలోకి వచ్చిద్దామని చెప్తున్నాను, నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పాడు. దేవుడు దేని చిత్తం అయితే వచ్చేదో ఆ చిత్తాన్ని సంపూర్తిగా ఈ మాటలో తెలియపరుస్తూ వచ్చినాడు. తన క్రమంతా కూడా ఈ మాటలో చూపిస్తూ ముందుకే ప్రభు భూలోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని సైతము ప్రజల కోసం, మన కోసం, మానవుని కోసం, తాను నిర్మించిన మానవుని కోసం ఆశించడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తనతో ఉండాలని, తన రాజ్యంలో చేర్చుకోవాలనే తాపత్రయం ఈ మాటలో మనకి కనబడుతూ ఉంటాడు. దేవుడి వాసు దీవించిందాక అన్న ప్రైజ్ కదన్నా.